அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கல்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஜகத்தாத்ரி வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
மனம் கோகர்ணுடி சரித்திர చెప్పుకుంటున్నాం. అంబికావారి అష్టాదశ పురాణాల్లో భాగంగా అందులో ఆత్మదేవుడికి అసలు సంతానమే కలగదు అని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా యోగీశ్వరుణ్ణి మొండి పట్టుదలతో నాకు సంతానం కావాలని అడగడం, ఆయనేమో ఫలమివ్వడం, ఆ ఫలం ఆవుకి పెట్టడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆవుకి పుట్టిన కుర్రవాడు గోకర్ణుడు, చెవులు మాత్రం ఆవు చెవులని. ఇక ఈ ఆత్మదేవుడి భార్య దుంధులి తన చెల్లెలి కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నది దౌర్భాగ్యుణ్ణి. వాడికి దుంధుకారుడు అని పేరు పెట్టారు. వీడు దుష్టాచార పరాయణుడు అయిపోయాడు. స్నానం లేదు, శౌచం లేదు, ఇతరులను దోచుకోవడం మొదలుపెట్టాడు. సర్వజనుల్ని ద్వేషించడం మొదలెట్టాడు. పరాయి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టడం మొదలెట్టాడు. చంటి పిల్లల్ని తీసుకెళ్లి బావిలో వేయడం మొదలెట్టాడు. హింసించడం, కొట్టడం, తిట్టడం, తండ్రిని కొట్టి ఈ డబ్బు పట్టుకెళ్లి వేశ్యలకి పేకాటకి తగలేశాడు. అప్పుడు తండ్రి ఒకనాడు చాలా దుఃఖించాట. ఎంత పొరపాటు చేశాను, నాకు ఏనాడో చెప్పాడు యోగి, వద్దురా నాయనా, నీకు సంతానం సుఖంగా ఉండమంటే వినిపించుకోక అనవసరంగా ఈ యాత్ర పడ్డా. అసలు కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మంచిది, చెడ్డ పుత్రులు పుట్టడం కంటే పిల్లలు లేకపోవడమే ఉత్తమము. అందుకోసం ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉంది. కొడుకు క్రూరుడైతే అంతకంటే ఘోరం మరొకటి లేదు. భూమే తండ్రికి పున్నామ నరకం అవుతుంది. దుష్టుడగు సుతుడు తండ్రిని కష్టంబుల పాలు చేయు కానది భ్రష్టత చెందును వంశము శిష్టాచారంబు చెడును చెడు సర్వము. ఒక్క దుష్టుడైన కొడుకు పుడితే వంశంలో తండ్రిని తల్లిని నానా కష్టాల పాలు చేస్తాడు వాడు. కండకావరం వాడికి పెరిగిపోతుంది, వంశమంతా భ్రష్టత్వం చెందుతుంది, శిష్టాచారాలన్నీ పాడైపోతాయి, సర్వం నాశనం వాడి వల్ల. నరజన్మము నరకయాతన రవిను అన్నారు. నరజన్మం నరకయాతన అవుతుంది అటువంటి ఒకనొక దుర్మార్గుడైన కొడుకు వల్ల. ఇప్పుడు ఈ దుర్మార్గుడి వల్ల ఏం చేయను, కొడుతున్నాడు. ఇదివరకు కేవలం ఏదో వ్యసనాలతో ఉన్నాడంటే ఒప్పుకున్నాం, ఇప్పుడు తండ్రిని తల్లిని కొట్టి ఈ డబ్బు పట్టుకుని వెళ్ళి పాడు చేస్తున్నాడు. ఏం చెయ్యాలి? క్వతిష్టామి క్వగచ్చామి కోమే దుఃఖం వ్యపోహయేత్ ప్రాణాం త్యజామి దుఃఖేన ఆ కష్టం మమ సంస్థితం. ఇప్పుడు నేను ఎక్కడికి పోను? అసలుకి నాకు ఉండడానికి నివాసం ఏది? ఇంట్లో ఈ దుర్మార్గుడు రోజు తన్నుతూ ఉంటే కొడుకు చేతిలో చావు దెబ్బలు తింటూ ఇంట్లో ఉండడమా? కష్టపడి నేను సంపాదించిన సంపాదన అంతా వీడు వ్యసనాలకి పాడు చేస్తూ ఉంటే సహిస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలను? నా కష్టాలు ఎవరు పోగొడతారు? అయ్యో దైవమా, ఈ దుఃఖం వల్ల చివరికి అకాలంలో ప్రాణం విడవలసి వస్తుందేమో, ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందేమో అని దుఃఖించాడు. అలాగని ఆత్మహత్య చేసుకోలేం అనుకుంటాం, కానీ అన్ని వేళలో అందరూ ఆత్మహత్య చేసుకోగలరా? ఒక్క క్షణంలో ఏదో అనుకుంటాం, కానీ ఆ క్షణం దాటితే మళ్ళీ చావమన్నా చావం. ఈయన కూడా అంతే, చద్దామని అనిపించినా చావు బుద్ధి ఇట్లా. ఓ వెర్రి వెంకటప్ప చద్దామని పాడుపడిన నూతిలో దూకడానికి వెళ్ళాట. తీరా నూతిలో కప్పలున్న నత్తలు కనబడ్డాయట. వెంటనే చిచ్చి, కప్పలు కూడా మొలగలేదు ఈ నూతిలో, మనమేం దూకి తెస్తాం, మనమేం మొలుగుతానులేని అక్కడిపోయాడు. అంటే అది కప్పలే మొలగిన నూతిలో మనం దూకితే మాత్రం మొలుగుతామా? చావకూడదు అనుకున్నవాడు ఇలా వెతుక్కుంటాడు. ఈయనకి అలాగే ఉంది, చావాలని అనిపించడంలా, బతకాలనిపించడంలా, బెంగ అశాంతి. ఈ సమయంలో ఈ గోముకర్ణ బిడ్డ గోకర్ణుడు వచ్చాడు. జ్ఞాని గనక చిన్నప్పటి నుంచి నిజంగా పండు వల్ల పుట్టిన మహానుభావుడు, అందులో గోగర్భం నుంచి పుట్టాడు ఉత్తమోత్తముడు, తండ్రి దగ్గర, సద్గురువుల దగ్గర, అందరి దగ్గర చదువుకున్నాడు. అతడు వైరాగ్యం ప్రదర్శిస్తూ అన్నట్టు నాన్నగారితో, నాన్న ఈ తమ్ముడు ఏమైపోతున్నాడని బాధపడకు, వాడు ఏమైపోయినా నువ్వు ఈ సంసారం గురించి పట్టించుకోకు, నీకు నేను చెప్పాలా, నువ్వు బాగా చదువుకున్నవాడివి, పండితుడివి, జ్ఞానివి, అసారం ఈ సంసారం, ఈ సంసారంలో ఎంత దుఃఖించినా ఏది ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే తప్ప దానికి అంతం లేదు, కొత్తది రాదు. అసార కలు సంసారో దుఃఖరూపీ విమోహక సుత కస్య ధనం కస్య స్నేహవాన్ జలతే నిశం. ఈ సంసారంలో సుఖం లేదు, సారం లేదు, ఇంకా మిగిలింది ఏమిటి అంటే దుఃఖమే. సాధారణమైన సుఖములు అనుభవించాలనుకున్న వాడికి చెట్ట చివరికి మిగిలేదు దుఃఖమే. పకోడీలు రుచిగా ఉన్నాయని చెప్పి సాయంత్రం వేసరికి అక్కడికి వెళ్ళాం, బడ్డీవాడు వేస్తున్నాడు, మనం తింటున్నాం, 4 రోజులు తింటే 5వ రోజు గ్యాస్ ట్రబుల్ పట్టుకుని కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అప్పుడు ఈ కిడ్నీలో రాళ్ళు తొలగించుకోవడానికి ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వెళ్ళాలి. అది అప్పటికి మనకు ఉన్నది కష్ట క్షవరం. ఈ ముందు మొదట్లో పకోడీ బాగున్నట్టే ఉంటుంది, చివరికి పకోడీ కాస్త మన జీవితానికి బోడి. హాయిగా సాయంత్రం పూట వెన్నెల్లో తిరిగితే బాగుందనిపిస్తుంది, అర్ధరాత్రి దాకా తిరిగితే 4 రోజులు 5 రోజులు రంప ముక్కు దగ్గు పట్టుకుంటాయి, లేదా ఏ పోలీసులు హఠాత్తు దొంగని పట్టుకెళ్ళి 4 బాధి జైల్లో దిగచ్చు. ఇలా ఎందులో చూడండి, సుఖం ఉందనుకున్న దాంట్లో దుఃఖమే ఉంది. మెత్తగా ఉన్న పరుపు మీద పడుకుంటే కొద్ది రోజులకి నడుం నొప్పి పట్టుకుని అసలు పరుపు వద్దు, బల్ల మీద పడుకుంటారు డాక్టర్లు ఇప్పుడు. అంచేత అన్నిటిల్లోనూ భోగములలో మిగిలింది ఏమిటంటే రోగం, భోగమునకు రోగమే. అందుకని ఏమంటున్నారు, దుఃఖరూపి, సంసారం అంటే దుఃఖమునిచ్చేదే, అయినా విమోహక, మోహం పెడుతుంది, దుఃఖమని తెలుసు అయినా ఇందులో ఏదో సుఖముందోయ్ సుఖముందోయ్ అనిపిస్తుంది. నువ్వు ఇందులోనే ఉండు, హాయిగా ఉండు. ఇందులో వాడేదో సుఖపడిపోతున్నావు, నువ్వు సుఖపట్టలేదు అనుకుంటావు. లేనివాడు డబ్బు కావాలంటాడు, డబ్బు ఉన్నవాడు ఇంకేదో కావాలంటాడు, పెళ్లి కాని వాళ్ళు ఆ పెళ్లిలో సుఖరుకుని పెళ్లి కావాలనుకుంటారు, అయిన వాళ్ళు ఏమో దిక్కుమాలు కూడా ఎప్పుడు పోతుందో ఈ పెంట అనుకుంటారు. ఇలా ఏ చూస్తే అందులో ఒక దుఃఖమే. బాధ్యతలు బంధాలు, సుఖం అంటూ ఉందా అంటే జగద్గురువు యొక్క పాదపద్మములు తప్ప మరేమీ సుఖం లేవు. అంచేత సుత కశ్య, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడికి కొడుకు వీడు? ఇవాళ నీ పుత్రుడు ఎంతో పూర్వం ఎవరి పుత్రుడు? అంచేత కొడుకెవడు, కూతురెవరు, తండ్రెవడు, తల్లెవరు, ఇల్లెక్కడా, ఇంకోటి ఎక్కడా, ఈ ధనం ఎవడిది చివరికి? స్నేహవాన్, ఈ స్నేహం చేసేవాడెవడు? చెట్ట చివరికి రాత్రి పగలు వెలిగే దీపం ఎలా ఉందో అలా మండుతూనే ఉంటుంది. నూనె బాగా పోసి నిరంతరం వెలిగించే అఖండ జ్యోతి లాంటిది. దీనికి అంతం లేదు, ఎవడికీ లేదు సుఖం. నచేంద్రస్య, ఇంద్రుడికే సుఖం లేదట, వాడికి గంగే. ఎప్పుడు రాక్షసులు వచ్చి స్వర్గం మీదకి దండయాత్ర చేస్తారో, ఎప్పుడు ఈ ఇంద్ర పదవి పోతుందో అని. ఒక ఇంద్ర పదవికే సుఖం లేదంటే ఇంకా బోడి మామూలు పదవులకి ఏముండండి? 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 ఏళ్ళు అయ్యాక వాళ్ళ టిక్కెట్ వస్తుందో లేదో, టిక్కెట్ వస్తే నెగ్గుతానో లేదో, ఆ తర్వాత ఏమవుతుందో, ఇలా అనుక్షణం బెంకే మానవుడికి దిక్కుమాలిన మానవుడికి. నచేంద్రస్య సుఖం కించిత్, నేను దేవుణ్ణి, నా పరిపాలన దేవుడి పరిపాలన అంటూ అన్న పిచ్చి పీనుక్కి వాడి నెత్తి మీద కడబ్బాం పడితే మళ్ళీ మర్నాడు వాడు దేవుడు కదాడు, ఎందుకు పనికిరాని జీవుడు, ఈ వెంగంతా పోయి చూడు నరకానికి పోతాడు. కాబట్టి ఇంద్రుడికి లేదు సుఖం, రాజేంద్రుడికి లేదు. ఇక పరమతాల జోలికి లేదు, ఊరు బగిలికి అసలే లేదు. అసలు ఒకటి చెప్పాడు, ఒక్కే సద్గురువుని నమ్ముకున్న వాడికి సుఖం. ఇవాళ మీకు కలియుగంలో చాలా మందికి ఎందుకు ఈ కష్టాలు వస్తాయో చెప్పమంటారా? మీరు భగవద్గీత చదవండి, చదివితే మీకు నేను అసలు రోజు పురాణం ఇంత కష్టపడి చెప్పక్కర్లేదు. భగవద్గీత సారాంశం ఉంటే మనందరికీ, ఈ భారతీయులకి సరి అయిన సద్గురువు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములు ఆశ్రయించాలి. అవి కావనుకుని ఎక్కడో విదేశాల్లో పుట్టిన దౌర్భాగ్యపు జీవులను పెట్టుకుని వాళ్ళను కూడా ఇంట్లో పెట్టుకుంటే ఈ తగులడికి ఏమవుతామని అడుగుతున్నాను నేను. ఇలా అంటున్నాను, నేను అనుకోకండి. శ్రేయాన్ సధర్మో విగుణ పరధర్మాత్యనుష్ఠిత సధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది కృష్ణుడు చెప్పాడు. నీ గురువు కంటే పోని వాడు అవతరుడు గొప్ప గురువు అనుకుందాం, గొప్ప జ్ఞానం వచ్చాడు, అయినా వేస్ట్. ఎందుకని, ఎంత గొప్పవాడైనా మన తండ్రిని కాదని ఇంకొకడిని, మా నాన్న కంటే నువ్వే గొప్పవాడు, నువ్వే మా నాన్నవని అంటాడా? జ్ఞానం ఉన్నవాడు, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అన్నము తినే జీవైతే మా నాన్నే కంటే నువ్వే గొప్పవాడు, రేపటికి నువ్వే మా నాన్నగా ఉండని ఇంటికి తీసుకొచ్చి తన తల్లి పక్కన కూర్చోబెడతాడా? అలా కూర్చోబెట్టిన దౌర్భాగ్యుడు లాంటి వాడు అని చెప్పారు. నేను చెప్పిన మాట కాదు, మీరు చూడండి గీతలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. నీ ధర్మములో ఉండు, నీ గురువునే నమ్ముకో, నీ మతాన్నే పట్టుకో, నీ దేశం నీ ఆర్ష ధర్మమే పట్టుకో, ఇంతకంటే వేరే వద్దు. మరొక ధర్మంలోకి వెడితే పరధర్మో భయావహ అని భయము అని చెప్పారు. అసలు వేదములు చదివితే మనకి వేదన రాదు. వేదం ఏముంటుందంటే పుట్టుకతో నీకు ఒక మతం ఇచ్చాడు భగవంతుడు, ఆ మార్గంలో వెడితేనే మోక్షం. ఓ దౌర్భాగ్యుడు క్రిస్టియన్ అనుకుందాం, మరోడు ఎవడో ఓ తురకాడు ఉన్నాడు అనుకున్నాం, మనం ఎవడో హిందువులు అనుకున్నాం. ఈ హిందువు ఇంకో మతంలో పెడితే హైందవ సంస్కారం ఉండదు, ఆ మతంలో ఉన్న సంస్కారం వీడికి అంటదు. కాబట్టి వీడు చచ్చిన తర్వాత అటు ఇటు కాకుండా మధ్యవర్తిగా అల్లాడి అల్లాడి కొన్ని వేల కందలు నరపిశాచ్యమై తిండి లేక ఎముకలు నాకుంటూ చస్తట, అధోగతి కడతట. ఇది మనకు అన్ని శాస్త్రాలు చెప్పిన మాట. అంచేత నీవి ఇది మానేసి ఇంకో చోటు వెళ్ళక్కర్లా, నీకెందుకండి ఇక్కడ ఇంత పవిత్రమైన ధర్మాలు ఇన్ని పవిత్రమైన ఉంటే ఇతర మతాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకునే కర్మ నీకేమిటి? ఎందుకు ఇంత ఏముందని అందులో? నీ దగ్గర లేకపోతే కదా అప్పుడు ఏడవాలి. నేను రాశాను ఎప్పుడు చిన్నప్పుడే పద్యం అనమాట, ఈ భారతదేశంలో ఎందు బుట్టిరందరెందరో క్రీస్తులు మరి మహమ్మదులను మౌని వరుల పరధర్మ పరమతాలు మాకు పరధర్మమునుండేయాల నా స్వధర్మమును స్వమతమునుండా అని చెప్పాను. ఇక్కడ ఈ బోడి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది మత ప్రవర్తలు కొన్ని వేల మంది, సామాన్యమైన గురువు కూడా అంతకంటే గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు. అవన్నీ మానేసి పరధర్మాలు ఎందుకు, పరమతాలు మనకెందుకు, మన స్వధర్మం మన స్వమతం ఉండగా మనం ఎప్పుడు పెట్టుకోవాలి? ఎక్కడ ఇక్కడ చచ్చి పీక్కునే దౌర్భాగ్యులు, మంచి చెప్పేవాడు లేకపోతే, ఇక్కడ ఒక అద్భుతమైన బోధన చేసేవాడు లేకపోతే అప్పుడు పట్టుకోవాలి. వాడు చెప్పేది మనం ఇందులో చెప్పే ఒక శ్లోకంలో అక్షరానికి పనికొస్తాను అడుగుతాను. అన్యమతాల గ్రంథాలు అన్నీ కూడా దిగదుడుకు వీటి ముందు అది తెలుసు కాబట్టే మహానుభావుడు గాంధీ గారు కూడా నిన్నగాక మొన్నటిదాకా భగవద్గీతను పట్టుకున్నాడు తప్ప ఇంకేం పట్టుకోలే. వాళ్ళందరూ ఇందులో సారం తప్పించుకోడు కొత్తగా చెప్పేది లేదు అని చెప్పారు. అలాగే ఇతరులను తిట్టమని అండల్లా, అక్కడ అవి అనుకరించే కర్మ నీకేమిటి అంటున్నావా? మనం అసలు ప్రతి ప్రాణిని ప్రేమిస్తున్న శిశుపాలుడు కూడా ప్రేమిస్తామే, అటువంటిది అన్యమత ద్వేషం కాదు ఇక్కడ. కానీ వాటిని అనుకరించవలసిన కర్మ నీకేలా వచ్చను ఈ దేశంలో ఇంత పవిత్రత ఉండగా. అందువల్ల ఎప్పుడైనా ఒక్కడికే సుఖమున్నది ఎవడికి, తన స్వధర్మమును నమ్ముకున్నవాడికి. నాన్న నీ స్వధర్మం ఏమిటి? నువ్వు గురుస్థానంలో ఉన్నవాడివి, ఆ పూర్వపు గురువుని విడిచిపెట్టావు, నీ వేదం విడిచిపెట్టావు, నీ సంధ్యావందన విడిచిపెట్టావు, ఈ దౌర్భాగ్యుడైన కొడుకు వెంటపడ్డావు, అందుకే వాడు పాడైపోతే దుఃఖం వస్తున్నది. అంచేత ఈ సృష్టిలో ఎవరికైనా వైరాగ్యం తప్ప మరొకటి ఏమీ లేదు. నీ స్వధర్మాన్ని నమ్ముకో. ఇంద్రుడికి కూడా సుఖం లేదు, చక్రవర్తికి సుఖం లేదు, విరక్తుడికే సుఖం ఉంది. సుఖమస్తి విరక్తస్య, ఒక్క వైరాగ్యం ఉన్నవాడికే సుఖమున్నది. ఎన్నో పర్యాయాలు చెప్పాను మీకు, ఏమని వైరాగ్యమేవ అభయం, అది మళ్ళీ చెప్పాడు 75వ శ్లోకంలో. సుఖమస్తి విరక్తస్య, విరక్తునికి తప్ప ఇంకెవరికి సుఖం లేదు. వైరాగ్యం లేకపోతే సుఖం లేదు. మనకి మన సొంత పని అవ్వకపోయినా పర్వాలా, భగవత్ కార్యం సమాజ కార్యం అవ్వాలి, దానికోసం బెంగెట్టుకోమన్నాడు. నీ సొంత పని అవ్వకపోతే ఇంట్లో నిశ్చింతగా ఉండు, నవ్వుకుంటూ ఉండేం పర్వాలేదు, ఏమైతే అవుతుంది ఏం పర్వాలా. ఎందుకని దైవ ఘటన మీద నీకు నమ్మకం ఉన్నది, అదే నీ సొంత పని చేసి పెడుతుంది. భోగే రోగ భయం పులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం జ్ఞానే దైన్య భయం మానే దైన్య భయం బలే రిపు భయం రూపే చరాయా భయం శాస్త్రే మాత భయం గుణే కల భయం కాయే కృతాంతాద్ భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ భయం. వైరాగ్యమేవ అభయం. బాగా భోగాలు ఎక్కువైపోతే, సుఖాలు ఎక్కువైపోతే చివరికి రోగం వచ్చి పడుతుంది మానవుడికి. అందుకే ఎప్పుడు వీలుంటే అప్పుడు సుఖాల కంటే కష్టపెట్టాలి శరీరాన్ని. నడిస్తే సుఖం, ఏసీ కారుల్లో నిరంతరం తిరిగితే కంటే, నేల మీద పడుకుంటే ఆరోగ్యం, పరుగు పెడితే ఆరోగ్యం, పైకి కిందకి మెట్లెక్కి దిగితే ఆరోగ్యం, లిఫ్ట్లో పెడితే ఆరోగ్యం కాదు. ఎంత శరీరాన్ని కష్టపెడతావో నీవంత బాగా సుఖపడతావో, ఆరోగ్యంగా ఉంటావు, భాగాలు పెరిగాయో రోగాలు వస్తాయి. నేను మంచి వంశంలో పుట్టాననుకుంటామంటే ఈ వంశం ఎప్పుడు పాడైపోతుందో, ఎవడు దౌర్భాగ్యుడు పుట్టి వంశం తగలేస్తాడో మనం చూస్తున్నాం కదా. బంగారం లాంటి వంశంలో దరిద్రుడు పుట్టాడ్రా పాడు చేశాడ్రా అంటారు. కాబట్టి కులానికి భ్రష్టత్వం భయం ఉన్నది, డబ్బుకి గవర్నమెంట్ బ్యాంక్ ఉంది. డబ్బు సంపాదించే కొద్దీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎప్పుడు మీద పడతాడో, దొంగాడు ఎప్పుడు మీద పడతాడో, ఏ దరిద్ర గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఇంక ఎలక్షన్ టైంలో అయితే కూడా పొరపాటును మన సొంత డబ్బు పట్టుకెళ్ళినా పోలీసాడు మింగేస్తారు ఈ మధ్య పట్టేసుకుని. అది కష్టపడి పెళ్లికి పట్టుకెళ్ళారు ఈ శాంతినగర్లో 2 లక్షలు నగలు కొందామని లగ్గసరి కదా, లగ్గసరిలో 2 లక్షలు పట్టుకెళ్ళేవాడు అన్నిటికీ రసీదులు పెట్టుకెడతాడా, నగలు కొనుక్కోవాలి బుర్రు అంటే ఆ నగలు సెట్ చేసేశారట అత్యుత్సాహం. దొంగ పీనుకలు అసలు వీళ్ళు దొంగలు అంచేత ఎవరిని పట్టుకుంటున్నారో ఎవరి దగ్గర తింటున్నారో తెలియదు, అంతా అయోమయం. కాబట్టి డబ్బుకి ప్రభుత్వ భయం ఉన్నది, గవర్నమెంట్ భయం ఉన్నది, ఇది ఇలాంటి రక్షక భటుల భయం ఉన్నది. ఇంకా నేను అభిమానిని ఎవరి దగ్గర చెయ్యి చాచను అందామా అంటే ఏమో ఎంత అభిమానధనుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకండి అయ్యా ఈ పని చేసి పెట్టండి అని అడగాల్సిన కర్మ రావచ్చు, డబ్బు అడగవలసి రావచ్చు, సొంత పని మీద కాకపోయినా పక్కవాడి పని మీదైనా, లేదా ఎంత గొప్పవాడైనా ఆయన మా అమ్మవారి పీఠం పూర్తి చేయరా బాబు అని సామాన్యుడి దగ్గర దండం పెట్టాలి తప్పదు, మరి ఏం చెప్తాం లేకపోతే పర్వదాయం. మరి అంచేత ఎంత అభిమానికైనా దైన్యం వస్తుంది. గుణవంతుడికి కూడా నీచుడి వల్ల భయం, మంచి సద్గుణవంతుడే కానీ ఏ దరిద్రుడు ఏ నీచుడు ఏ అపరాధం వేస్తాడో తెలియదు. ఈ అమ్మాయి చాలా మంచిది కానీ అమ్మాయి అంటే కెట్టినవాడు ఉంటాడు ఏదో ఒకటి అంటాడు అంటే దాన్ని మనం ఏం చేయలేము. అంత ఎంత మంచివాడికైనా ఎంత గుణవంతుడికైనా చెడ్డవాడి వల్ల భయం ఉంది. అలాంటివి కొంచెం నాయకత్వంలో ఉన్నవాడికి మరీ బాధ, హాయిగా కష్టపడి సంపాదిస్తే ఆ లంచాలు తిన్నాడు అంటారు, సంపాదించకపోతే వట్టి చవటరా అంటారు. ఇది కూడా ఏంటి మానవులు, డబ్బు లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు చవటట, వాడికి ఏం చేత కాదంటారు, సంపాదిస్తే పాపాలు చేశాడంటారు, ఖర్చు పెడితే ఆ బోర్డు డబ్బు పాపపు డబ్బే అంటారు, ఖర్చు పెట్టకపోతే పిసిరి కొట్టంటారు, తింటే బాగా తింటాడు రా ఇంత పొట్ట తెచ్చుకుంటున్నాడు రా అంటారు, తినకపోతే తినలేడు రా వాడి కర్మ అంటే రోగిష్టి పెరుగురా అంటారు. ఆహా అంచేత గుణవంతుడికి ఇలా ఏదో ఒకటి అనే నీచుడి వల్ల బెంకే బెంక, మీరు ఏం చెయ్యండి మెప్పించలేదు అని వినయంగా ముందు కూర్చుంటే ఆ ఈవిడైతే పెద్ద గొప్ప వాళ్ళు ముందు కూర్చుంది అంటారు, వెనక్కి అందరికంటే నక్కి కూర్చుంటే చూడండి ముందంతా ఖాళీ వదిలేసి బిత్తువాళ్ళు పెరుగు వెనక నొక్కుతారండి అంటారు. మిమ్మల్ని అలాగే అంటారు చూడండి, నేను అన్నవాటి తప్పే అవదు, ముందు కూర్చుంటే ఒక మాట వెనక్కి కూర్చుంటే ఒక మాట, అగరత్తు వెలిగిస్తే ఒకటి వెలిగించకపోతే ఒకటి. ఈ బాధపడలేక ఓ అద్దెంట్లో ఉంటున్న రోజుల్లో ఆ శ్రీరామనగర్ రోడ్లో 4వ వీధిలో అద్దెంట్లో ఉండేవాళ్ళు. ఆ ఉన్న రోజుల్లో ఆ హౌస్ ఓనర్ గారి హెరాస్మెంట్కి తట్టుకొని ఒక పద్యం రాశా, తిన్న నూనె ఏడుపు తింటే ఒక ఏడుపు తిన్నాడు రాని, కార్లపై తిరిగిందని ఏడుపు కార్లపై తిరిగితే అదొక ఏడుపు, స్నేహితులు ముఖ్య బంధువులు మన్నన్న చేయేడుపు, బంధువులు వచ్చి ఇంటి చేరితే అదొక ఏడుపు, స్నేహితులు కూడిననే ఏడుపు ఇంట్లో స్నేహితులు కూడితే ఒక ఏడుపు అనమాట, క్రొత్త వస్తువులు కొన్నను నేడుపు, కొత్త వస్తువు ఏ టీవీ ఒక అన్నావు అనుకోండి, కొనేసేటట్ట శాంసంగ్ టీవీ కొనేసేట, నేను నా ఇంట్లో శాంసంగ్ టీవీ లేదు పోనీ మీరు ఎవరు ఎవరు చూస్తున్నావు ఆ పాత టీవీతో, అయినా సరే వాడు ఏదో పాత టీవీతో పడుతుంటే పాత టీవీతో పడ్డాడంటాడు, పడకపోతే పడలేదంటాడు, ఏం చెబుతామండి బాబు. క్రొత్త వస్తువులు కొన్నను నేడుపు బంధువులు కూడిన నేడుపు, ఇటు మాటికి మాటికి ఏడ్చుతుండదు కన్నులు కుట్టుదా అన్న నిన్ను కల్పనే పుట్టుదు భ్రష్టమయ్యని, ఇలా చీటికి మటుకి అన్నిటికీ ఏడుపే. ఓ అసలు నీ అమ్మ గడుపుమాడా, ఇలా అనుక్షణం ఏడుపు ఏడుపుతూ ఉంటేలాగా ఏం చేయగలదులాగా. అయితే పుట్టుక మనవుడికి, మానవుడికి పుట్టుక ఎందుకు ఇచ్చాడా అని అడిగా, మానవుడికి పుట్టుక ఇతరుల గురించి ఏదవడానికి ఇవ్వాల, ఇతరుల అభివృద్ధిని చూసి ఆనందించండి. ఈ అమ్మాయి చక్క నిజంగా ఒక ఎదురుగుండా కూర్చున్న అమ్మాయి గొలుసులు వేసుకొచ్చింది, ఎంత ఆనందం మనకి, ఆహాహా ఇంకా వేసుకో ఇంకా వేసుకో, ఏమో ఇక్కడ దాకా గాజులు వేసుకుంటే ఎప్పుడొకప్పుడు పురాణం చెబుతుంటే 3 వచ్చి 4 గాజులు గురుగారికి తెలిపోతుంది, అసలు గాజులే లేకపోతే ఏం వేస్తున్నావు మొహం, రబ్బర్ గాజులు వేసాను, రబ్బర్ గాజులు వేసాను, దిక్కువాల రబ్బర్ గాజులు నాకు నాగలే. తాతారావు గారు ఒక 25 లక్షలు వస్తే సంతోషంగా 1 లక్ష గురువు గారికి పేటానికి ఇస్తారు, ఆయన దగ్గర లేకపోతే మనకి ఇస్తారు, సంతోషించాలి మనం. అమ్మాయ్యా మనలో ఒక వ్యక్తి ఐశ్వర్యం పొందాడు, లేదా ఆయనకి మంచి బేరం వచ్చింది, ఒక స్థలం కొన్నారు, మీరు మీరు భక్తులు మీకు చెప్పక్కర్లా, మీరు అందరికీ ఇలా ప్రచారం చేయండి. మన పక్కవాడు ఎవడన్నా ఎంత సంపాదిస్తే అంత సంతోషించండి, ఎంత గొప్పగా వాడు ఐశ్వర్యం పొందితే అంత ఆనందించండి, పొరపాటును కూడా పక్కవాడి అభివృద్ధికి అడవకండి. మనకి లేదుని ఏడిస్తే ఒక కన్ను పోతుందట, పక్కవాడి కుందని ఏడిస్తే రెండో కన్ను పోతట చివరికి వచ్చే జన్మలో రెండు కళ్ళు తీసేస్తాట పరమాత్మ. అది గుడ్డివాడు అంటే అర్థమైందా? లేదు అహి లేదు అహి అని ఏడిస్తే వచ్చే జన్మలో ఒంటి కన్ను వాడే పుడతాడు. తర్వాత పక్కవాడికి ఉందో అహి ఉందో అని ఏడిస్తే రెండో కన్ను కూడా తీసేస్తాడు. అంచేది అమ్మాయి తొందరగా సంపాదించు, ఇక్కడ దాకా గాజులు వేసుకో, ఎప్పుడోకప్పుడు అక్కడ పెట్టి వెడుగుదా. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, ఏం రకంగా చూసినా సరే గుణవంతుడికి నీచుడి వల్ల భయం. రూపే పరాయా భయం. మంచి అందంగా ఉన్నాం అనుకుందాం, ఎంత అందంగా ఎంతకాలం ఉంటాం, ముసలితనం అనే ఒక భయం ఉంది. ఎంతటి వాడికైనా ముసలితనంలో కాళ్ళు పనిచేయవు, కీళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, పళ్ళు పనిచేయవు, ఒళ్ళంతా వణికిపోతుంది. నానా కష్టం, కష్టాల్లో కల్లా కష్టం, రోతల్లో కల్లా రోత, ఈ ముదిమి గొప్ప రోత అన్నారు. అవునా? కాబట్టి ముసలితనం అనేది మహాభయంకరం ఎంత అందగాడికైనా. శాస్త్రాలలో బాగా పండితుడు అనుకుందామా అంటే ఇంతకంటే గొప్ప పండితుడు వచ్చి వీడితో వాదించి వీడిని పడగొడతాడేమో అని అదో భయం. ఇక గుణవంతుడికి కలుడు భయం అయిపోయింది, కులం మంచి కులానికేమో శాస్త్ర భయం అయిపోయింది, చ్యుతి భయం అయిపోయింది. కాయే కృతాంత భయం, ఇది గొప్ప విషయం. శరీరానికి యముడి భయం. ఏమో ఈ శరీరాన్ని ఎప్పుడు యమగర్భరాజు వచ్చి పట్టుకుపోతాడు చెప్పలేము, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మహామహారాజాది రాజులు వెళ్ళిపోయారు, హేమహేమీలు వెళ్ళిపోయారు, రేపొద్దున మనము వెళ్ళిపోతాం. ఈ భూమి మీద కట్టగట్టుకుని ఉట్టి కట్టుకుని ఎవడు ఊరేగలేడు. ఇవాళ ఈ వస్తువు మనదనుకున్నది మనది కాదు. భూమి నాదంటే భూమి పక్కన నవ్వుతుందట, ఇల్లు నాదంటే ఇల్లు నవ్వుతుందట, గోవులు నావంటే గోవులు నవ్వుతాయట. ఎందుకనంటే పిచ్చాడా, ఈ భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందో, నీ ముందు ఎంతమంది వెళ్ళారు, నీ తర్వాత ఎంతమంది పెడతారో నీకేం తెలుసురా. కాబట్టి ఏది మంది కాదు. దానహీనుణ్ణి చూచి ధనం నవ్వుతుంది అనమాట, డబ్బు ఇవ్వట్లేదు మూర్ఖుడా అని, ఈ డబ్బు నీ చేతిలో ఉంటుందా అని. యుద్ధం అంటే భయపడే పిరికి వాడిని చూచి కాలుడు యముడు నవ్వుతాడు. మొత్తం మీద శరీరమునకు యముడి భయం ఉండనే ఉన్నది. సర్వం వస్తు భయాంకితం భువిన్నాం. ఈ భూలోకంలో ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకమైన భయంకరమైనది. అన్ని వస్తువులకి భయం ఉన్నది. భయం లేనిది ఏమున్నది అంటే, కేవలం భయము లేనిది ఒక్కటే ఒక్కటి, వైరాగ్యమేవ అభయం. ఒక్క వైరాగ్యానికి మాత్రమే భయం లేదు. మనకు వైరాగ్యంతో ఉన్నవాడికి భయం ఉందండి. రైల్వే ప్లాట్ఫామ్ మీద గోచి కొట్టు పెట్టి కొడుకున్నాడు, వాడికి భయం ఏమిటి? ఎవడు ఎత్తి కడతాడు, ఎత్తి కడితే గోచి కొట్టు అడిగిపోతాను తప్పను. కాబట్టి అదే ఏదో మంచి ప్యాంటో షర్టో లేకపోతే పంచో అయితే ఎత్తుకుపోతారు, జేబులో డబ్బులుంటే ఎత్తుకుపోతాడు భయంగా. గొలుసులు వేసుకుని ప్లాట్ఫామ్ మీద నిద్రపోతే ఎత్తుకుపోతారని భయం. గోచిగుడ్డాన్ని వాడు ఎత్తుకెళ్తాడు, అంటే ఏమీ ఎత్తుకెళ్ళేది ఏముండదు. కాబట్టి వైరాగ్యమేవ అభయం అని తెలిసి వేమన కవీంద్రాదులు వైరాగ్యం పొందారు. ఎందరెందరో మహానుభావులు విరక్తి భావంతో పల్లాయి గుడ్డ కట్టుకున్నారు. పల్లాయి కట్టితేనేమి అని గాంధీ గారిని కన్నా ఇంత గుడ్డ కట్టుకు తిరిగాడు, హాయిగా ఉందని ప్రాణానికి చెప్తున్నారు. ఎటొచ్చెటు పోయినా దగ్గర వస్తువులు ఎక్కువ ఉంటేనే భయం మనకి. అందుకని నాన్న ఎందుకు భయపడతావు? సుఖమస్తి విరక్తస్య. వైరాగ్యం ఉంటే నీకు సుఖం ఉంటుంది. మునేరేకాంత జీవినగా, ఏకాంతంగా బతికే అడవులలో ఉండే మునీశ్వరులకొచ్చే సుఖం ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళకు ఉంటుందా? నువ్వేం బెంగెట్టుకోకు, వదిలే ఇల్లు. ఏమైతే అవుతుంది మీ మనకపోతే దరిద్రుడు విడిచిపెట్టి, పెళ్ళం మాట వినకపోతే ఇంకా అనవసరం, ఇంక పట్టించుకోకు. భర్త మాట వినకపోతే వాడి గురించి ఆలోచించకు, వైరాగ్యంతో బతురాయిగా. అలా తామరాకు మీద నీటి పుట్టిలా సంసారంలో ఉండి రోజు దెబ్బలాడుతూ బతుకు నరకం చేసుకోవడం కంటే మౌనంగా ఉండు అక్కడ, అది ఉద్దేశం. అంతేగాని అప్పడాల కంటే నెత్తి మీద కొట్టి చంపేసుకోమని కదా అక్కడ. మౌనే నకలహో నాస్తి. మౌనంగా ఊరుకోవాలి, రోజు పెళ్ళాన్ని తిడితే ఎదురు తిట్టకు, మౌనంగా ఉండు. లేదా రోజు మొగుడు కొడుతుంటే మౌనంగా ఉండి దూరంగా వెళ్ళిపో. ఎక్కడ ఉండడం అనవసరం, వాడు వెండదు. ఇవి కొన్ని సూక్తులు. ఎప్పుడు బాగా పరాకాష్ఠకి వెళ్ళిపోతే, అంతేగాని మామూలు చిన్న చిన్న వాటికి కాదు. ఏదో చిన్న టీ అడిగింది ఆవిడ, నేను టీ ఇప్పించను అన్నాడు, అంత మాత్రంగా తలిగి పుట్టింటికి బొమ్మల్ని అమ్మాడి. మరీ ఎక్కువ అయిపోతే కొద్దిగా టీ కాఫీలకి వాటికి అలిగిపోయి వెళ్ళిపోకూడదు. ముంచాజ్ఞానం ప్రజారూపం మోహతో నరకే గతి నిపతిష్యతి దేహోయం కర్వం త్యక్త్వా పనం ప్రజా. వీడు నా కొడుకు అనుకోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ముంచా విడిచిపెట్టు, వీడు నా కుమారుడనే వ్యామోహం విడిచిపెట్టు. ఆ మోహం నరకానికి తీసుకుపోతుంది, నరకే గతి. ఎంత బాగా చెప్పారండి ఈ సారాంశాన్ని, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో చెబుతారు. హరిశ్చంద్రుడు శ్మశానంలో అలా తిరుగుతున్నాడు, శవాలు కాలిపోతున్నాయి. కొడుకు కోసం తల్లి, తల్లి కోసం బిడ్డ, పెళ్ళం కోసం మొగుడు, మొగుడు కోసం పెళ్ళం, ఎంతో ఏడుస్తున్నాడు. అక్కడ రాస్తాడైన అపూర్వమైన పద్యం అన్నమాట. మాయామేయ జగంపి నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందును కట్టెల కాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా. ఇది ఈ సంసారం ఉందే మాయామేయ జగత్తు అంటే మాయతో కూడినది. ఆ మాయకి అంతం లేదు, అమేయమైన మాయ అన్నమాట. ఈ జగత్తు నిత్యము అనుకుంటున్నాడు ఈ మానవుడు. ఆ ప్రేమలో పడి మోహంలో కొట్టుమిట్టాడుతున్నాడు. నా ఇల్లాలంటాడు నా మొగుడు అంటుంది, నా కుమారుడు అంటాడు నా కూతురు అంటుంది. ప్రాణమున్నదాకా ఎంతో అల్లాడిపోతారు వీడ కోసం అనమాట. మా అబ్బాయిని పెంచాలి, లేక మా అమ్మాయిని పెంచాలి, మా ఆవిడని చూసుకోవాలి, లేక మా ఆయన్ని చూసుకోవాలి, ఇడ్లీ తినాలి, పెసర టొప్పా తినాలి, అంతస్తులు కట్టాలి అబ్బా అనుకుంటాడు. ఇలా ఎంతో అల్లాడిపోయాడు ప్రాణం ఉండేదాకా. ఇప్పుడు ఈ శరీరమే అక్కడ కట్టెల్లో కాలుతోంది. ఆ పెళ్ళాం వచ్చిందా, ఆ మొగుడు వచ్చాడా, కొడుకు వచ్చాడా, కూతురు వచ్చారా, వీళ్ళు కట్టిన ఇంట్లో హాయిగా దర్జాగా కొట్టుని మా నాన్నగారు వాటికి నరకానికి వెళ్ళారా స్వర్గానికి వెళ్ళారా, ఎక్కడికి పోతేనే బంగారు లాంటి ఇల్లు వదిలేసిపోయాడు తిప్పుకోవాలి ఎవరికి పోకుండా అనుకుని ఆనందంగా ఆ ఇంట్లో వాడి పేరు చెప్పుకుని గారెలు పాయసం తింటారు. ఏటేటా తద్దినం పేరు చెప్పి హాయిగా తింటారు. ఇడ్లీ తినడం, కాఫీ తాగడం ఏది మానేరండి. ఎవ్వడు పోయినా ఎవ్వడు ఏమి బాధ పట్టుబడి మామూలు అయ్యో అయ్యో అంటాడు రెండు రోజులు పోయాడు మామూలు. కాబట్టి ఎవ్వడు తప్పించడానికి రాడు. ఇప్పుడు కట్టెల్లో కాలిపోతూ ఉంటే కర్మానుభోగచ్చతి జీవ ఏక, కర్మననుసరించి జీవుడు ఒక్కడే పెడతాడు, ఒక్కడే పెడతాడు. ఎన్ని చెప్పుకున్నా అంతే. కాబట్టి నాన్న అజ్ఞానమును విడిచిపెట్టు. అజ్ఞానం మహాభయంకరమైనది. ప్రజారూపం అంటే సంతానం అనే ఘోరమైన వ్యామోహంలో మనిషిని పట్టి పారారుస్తుంది. తద్వారా మానవుడు నరకానికి పోతాడు. చిత్త చివరికి శరీరం నశిస్తుంది. సమస్తం వదిలి అడవికి పో, ఇంకెక్కడికైనా పో, మహానుభావులైన గురువులను ఆశ్రయించి ఏ పద్మాగర్ గారు పురాణం చెప్తూ ఉండకపోతారు ఆ పాఠశాలలో, అక్కడికి పోనీ వ్యామోహాలు పోతాయి. తద్వాక్యల్పు సమాకన్యా గంతు కామ పితాబ్రవీత్ కిం కర్తవ్యం వనే తాత తత్వం వద సవిస్తరం. గోకర్ణుడు తండ్రికి ఇంత అద్భుతంగా బాధ చెయ్యగా ఆత్మదేవుడు ఆలోచనలో పడ్డాడా, వీడు నాకు కుమారుడా, ఆ దైవం పుంతిన గురువా, కొడుకే గురువు అయ్యాడు వాడు, ఆవు కన్న బిడ్డ అని నా సొంత బిడ్డను చూసినట్టుగా వీడిని చూడక కొంత నిర్లక్ష్యం చేశాను దానికి. దుందుకారుడు కన్న బిడ్డని వాడిని ఎక్కువ ప్రేమగా చూసి వాడికి భోగాలు నేర్పాను, ఇతనికి జ్ఞానం వచ్చింది. ఏ కన్న బిడ్డ అయితేనే ఈ పుణ్యాత్ముడు నిజమైన బిడ్డ అయ్యాడు వాడు నాకు, ఆ బిడ్డ అనుకున్నవాడు వచ్చి మట్టిగడ్డ అయ్యాడు. ఈతడు ఎంత పదునుగా అద్భుతంగా జ్ఞానబోధ చేశాడు అనుకుని ముచ్చటబడి వెంటనే కుమారుడితో అన్నాడు, కిం కర్తవ్యం వరే తాత, నాయన నీ జ్ఞానం నాకు లేకపోయింది, ఇప్పుడు అడవికి వెడతాను, అడవిలో ఉండి నేనేం చెయ్యాలో నాకు పూర్తిగా చెప్పు, అడవికి వెళ్ళి దుఃఖం నుంచి విముక్తి పొందడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. ఇంతకాలం మూర్ఖుండైపోయాను, తిప్పాడాయన, నేను మూర్ఖుణ్ణి అని అంత హాయిగా ఒప్పుకున్నాడు కాబట్టి సుఖపడ్డాడు ఆయన. ఆయన బద్ధ పొంగుహు అహం శఠ, నేను శఠుణ్ణి అంటే మూర్ఖుణ్ణి. ఎందుకు మూర్ఖుణ్ణి? కుమారుడనే స్నేహంలో పడి కటిక చీకటితో కూడిన లోతైన సంసారమనే నూతిలో పడిపోయా, లోతైన సంసారం అనే నూతిలో పడి కొట్టుమిట్టాడి పైకి రాలేకపోతున్నాను, పైకి వద్దాం అనుకుంటూ ఉంటే పుత్ర వ్యామోహం అనే తాడు కాలిని పట్టేసింది. నూతిలో పట్టాడంట ఒకడు, పైకి వద్దామంటే నూతిలో ఏవో తాళ్ళు ఉన్నాయట, ఆ తాడు కాలికి అంటుకుంది, ఇక రాలేక అందులో మునిగిపోయాడు. అలా అయిపోయింది నా సంసారమే లోతైన నొయ్యి, ఇందులో నా కుమారుడితో ఉన్న ప్రేమే ఆ బంధమే తాడు, అసలు సంసారం అనే లోతైన ఈ నూతిలో పడిపోవడానికి కారణం వ్యామోహం. ఇలా అయిపోయాను. పైగా ఈ పిచ్చ ప్రేమ, వెర్రి ప్రేమ అనేది నన్ను ఒక కారు కుంటివాడిని చేసినట్టుగా చేసేసింది. ఇందులోంచి నువ్వే దయాసముద్రుడు ఉద్ధరించాలి. ఏదైనా పెద్ద బకెట్ వేస్తే అందులో కూర్చుంటే అప్పుడు పైకి లాగచ్చు. నూతిలో ఉన్నవాడిని తీయాలంటే ఏం చేయాలి? ఆ నూతిలో వీడు కూర్చోడానికి వీలున్న వస్తువు ఏదో ఒకటి పంపాలి, లేదా పగ్గం వేసి కట్టి పైకి లాగాలి. అలా లాగేవాడివి నువ్వే, ఆ శక్తి నీకే ఉంది. ఎందుకంటే నూతిలోంచి లాగడానికి దేహబలం కావాలి, ఇందులోంచి లాగడానికి జ్ఞానబలం కావాలి. ఆ జ్ఞానబలం నీలో ఉంది, అజ్ఞానబలం నాలో ఉంది అనగానే అప్పుడు గోకర్ణుడు చెప్పాడు, నాన్న నీకు వైరాగ్యం ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నది కాబట్టి చెబుతున్నా విను. దేహే స్థిమాంస రుధిరేభిమతి త్యజత్వం జాయాసుతాదిషు సదా మమతాంది ముంచ పశ్యానిచం జగదిదం క్షణభంగ నిష్ఠం వైరాగ్యరాగ రసికో భవభక్తి నిష్ఠగా. నాన్న నువ్విప్పుడు భవభక్తి నిష్ట అంటే సంసారం మీద బాగా ప్రేమతో ఉండవు. సంసారం మీద నీకున్న వ్యామోహం బహుశా ఇంకెవరికి లేదు, అది విడిచిపెట్టు. ఎందుకని? ఈ శరీరములో ముందుగా ఏమున్నాయో చెబుతున్నా. శరీరమును భగవంతుడు ఎముకల పోగుతో ఏర్పాటు చేశాడు. అంటే ముందు లోపలన్నవేమిటి? భగవంతుడు అస్థి పంజరం తయారు చేశాడు. ఈ లోపలన్నవన్నీ అస్థికలు. అస్థికల మీద పైన ఏం పెట్టాడు? మాంసం పెట్టాడు. ఆ మాంసంలో నాడులు చీము రక్తం ఇదంతటిని నడుపుతూ ఉంటుంది అనమాట, టిక్కు టిక్కు అని. ఆ మాంస రక్తాలకి పైన చక్కగా ఒక చర్మం పెట్టాడనమాట. ముందు ఇటుకలు, ఇటుకలకి మధ్యలో సిమెంట్, పైన సిమెంట్ పోత, ఆ సిమెంట్ పోత అయ్యాక చక్క రంగులను. ఈ రంగులు ఎప్పుడు వెలిసిపోతాయో, లోపల సిమెంట్ ఎప్పుడు బయటపడుతుందో, ఆ సిమెంట్ కూడా సరైన మేస్త్రి కదా ఎప్పుడు పగిలిపోతుందో, ఆ భగవంతుడు అలా తయారు చేశాడు. ఈ లోపల ఇటుకలు పెట్టాడు, ఇటుకలే ఎముకలు, ఆ మధ్యలో ఈ సిమెంట్ లాంటిది, ఈ ఎముకలకు మధ్యలో మాంసాదులు, పైన రంగులు అన్నమాట. ఇది ఎప్పుడో ఈ బిల్డింగ్ డామ్ బిల్డింగ్ వయస్సు ఎంతకాలం ఉంటుందండి? అయితే 50 ఏళ్ళు ఉండొచ్చు, 75 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, మొత్తం మీద 200 ఏళ్ళు ఉండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు బిల్డింగ్ డామ్ మనకు తప్పదు. కొండలకే దిక్కులేదు, ఈ బిల్డింగ్లకే దిక్కు. రాజాధిరాజులు కట్టిన కోటలే శిథిలం అయిపోతున్నాయి, బండరాళ్ళు శిథిలం అయిపోతాయి, ఇంకా ఈ కండరాళ్ళు ఈ శిథిలం అవ్వ, కండరాలు కూడా శిథిలం అవుతాయి. ఈ వస్తువు స్థిరం కాదు, అస్థిరమని గ్రహించు. నీ కళ్ళ ముందే నీ కళ్ళు 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 కాకుండా పోతాయి, అంటే కనిపించకుండా పోతాయి, నిన్నందరూ అసహ్యించుకుంటారు. నీ ఉంటే సువాసన అన్న నీ పెళ్ళామే కొద్ది రోజులకి నీ దగ్గర ముసలితనంలో దుర్వాసన వస్తుంది, గెట్ అవుట్ అంటుంది, దూరంగా పొమ్మంటుంది. నీ పిల్లలు మనవలు దగ్గరికి రాడు, ముసలి వాసన వస్తుంది అంటారు. చిట్ట చివరికి శ్మశానంలో నీ శరీరం గబ్బు కొడుతుంది, నా శవాన్ని తగలబెట్టి వస్తారు, ముక్కు మూసుకుని వచ్చేస్తారు. బా దరిద్రుడు అండి, తెచ్చాడు ఎలా ఉందో శరీరం వాసన అంటారు. సానుభూతి ఒక్కడు చూపించడం. చూడండి మీరు ఎప్పుడైనా ఒకసారి శవాన్ని ఇంట్లో ఒక్క పూట ఉత్తరిస్తామా? పూట ఎందుకు? పోగానే బయట పెడుతుపెట్టేస్తాం. టెంపరీ టెంటేది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ భావబంధం. ఏ మాత్రం దీని మీద ఎవరికి వ్యామోహం ఉండదు అన్నాడు. దొంగేడుపులే తప్ప, కళ్ళబొల ఏడుపులే తప్ప, నిమిషం ఉంచుకోలేం, నిమిషం దగ్గర తాళలేం. ఇది తీసుకుపోవాలి, తీసుకుపోకపోతే పురుగులు పెట్టి కుళ్ళిపోయి మనిషి అంటే జీవితం అంటే విరక్తి కలిగిపోతుంది మనకి. మన పుర్రే మనం చూసుకుంటే ఎక్స్రేలు ఎలా ఉంటుంది? ఎంతో ప్రేమించిన భార్య పుర్రె చూసి జీవితం అంటే వైరాగ్యం పొందాడు ఒకడు. ఇదే ఈ పుర్రెతోట ఈ వరకు నేను కాపురం చేశాను అనుకున్నటువంటి అంత జుగుప్సాకరం ఈ శరీరం అంటే. దీని మీద వ్యామోహం విడిచిపెట్టు. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం? ఎంత అందంగా చెప్పాడండి పట్టుతుకారం, హాయ్ చిన్న చిన్న పదాల్లో చెప్పాడు. ఈ దేహం ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం, ఎప్పుడు దుఃఖం ఇస్తే ఎప్పుడు సుఖం ఇస్తే తెలియదు. ఈ దేహం మీద ఎందుకు నీకు సుఖం అన్నాడంటే, అహము విడిచితే ఆనందమురాన్నిటికన్నా సౌభాగ్యమురా అదనమాట. ఆ అహంకారం విడిచిపెట్టాలి, అది నిజమైన సౌభాగ్యం, అది ఆనందం అంటే. అందుకని ధర్మం భజస సతతం త్యజలోక ధర్మాన్ సేవస్స సాధు పురుషాన్ జిహి కామ తృష్ణాం అన్యస్య దోష గుణ కీర్తన వాసుమత్వ సేవా కతర సమగో నితరాం పిబత్వం. భగవద్భజనం అన్నిటికంటే గొప్ప ధర్మం అదే అని చెప్పింది. ధర్మం భజస్స సతతం త్యజలోక ధర్మ, ఎంత హాయిగా చెప్పాడు ఆ కుమారుడు జ్ఞాని. ఈ లోకములో ఉన్న సుఖములు వ్యామోహములు లౌకిక ధర్మములు విడిచిపెట్టు, భగవద్భజనం అన్నిటికంటే గొప్ప ధర్మం, ఆ ధర్మాన్ని నువ్వు భజించు, ఆ భగవంతుని పాదపద్మాలు ఆశ్రయించు, సద్గురువుని పట్టుకో, భక్తితో నామం చెయ్యి, కథలు విను, అవి కథలనుకోకు, నీకున్న వ్యధలు తొలగించే నిజమైన సుధలు అవి, అవి ఎప్పటికీ కావు వృధలు. వింటున్నావా? లౌకిక ధర్మములు ఎప్పుడూ ఇబ్బంది అని కనిపెట్టు. ఎలాగో నీవు పుట్టావు, పెరిగావు, అనుభవించావు, ఇక వయస్సు కూడా సగం దాటిపోయింది. ఇటు ఇటువంటి దౌర్భాగ్యుడి చేతిలో చావు దెబ్బలు తినడం కంటే ఏ చెట్టు కింద కూర్చుని పుట్ట కింద కూర్చుని రామకృష్ణ అంటే ఎంతో అంతో అన్నం దొరక్కపోతుందా, గుడ్డు దొరక్కపోతుందా, మంచినీళ్లు దొరక్కపోతాయా, సన్యాసి వై వ్యామోహం విడిచిపెడితే ఎక్కడ దొరుకుతాయి, అన్ని వస్తువులు అన్ని చోట్ల దొరుకుతాయి, దొరకందంటూ ఏమీ లేదు, అది సుఖంపో అన్నాడే. ఎందుకు ఇంకా ధనమదాంధుల కొలువు, ఎందుకు ఇంకా ఐశ్వర్య వ్యామోహం, ఎందుకు ఈ చిత్తభ్రాంతి, ఎందుకు అమ్మ మీద ఈ కొడుకు మీద వ్యామోహం, నీకు పో అన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడంటే. సహజంబులగు కరాంజలు లేకున్నదే భోజన భాజన పుంజమేల. మానవుడికి భగవంతుడు సహజంగా తినడానికి చేతులు ఇచ్చాడు, చేతుల్లో వేయించుకు తిను వైరాగ్యంతో అడవిలో. ఎవడో ఒక చేతిలో అన్నం పారేస్తారు, లేదా ఒక పండు పారేస్తారు, ఆకులు అలములు చేతులు వేయించుకు తిను. ఎందుకు ఇంకా బంగారపు కంతాలు వెండి కంతాలు వీటి మీద వ్యామోహం, భోజనముల కోసం ఈ భాజనం ఎందుకు అన్నాడు. కంటి కంతాలు ఎందుకు, గిల్లులు ఎందుకు, తప్పేలాలు ఎందుకు, వదిలిపెట్టి ఆయనకి చెప్పాడు, నీకు చెప్పలా, ఎవరికి ఏ ధర్మం చెప్పాలో అప్పుడు చెప్తాడు. నా ధర్మం వేరు, ఇంకోటి ధర్మం వేరు, ఒక్కొక్కడికి ఒక్క ధర్మం ఉంటుంది అన్నమాట. గొన్న కొన్ని వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాగ్ర పటల నేల. కొండ గుహలు ఉన్నాయి, అందులోకి వెళ్ళి నివసిస్తూ హాయిగా నిద్రపోవు. ఏం నివసించడానికి కొండ గుహలు లేవా, భవనాలు ఎందుకు, అంతస్తులు ఎందుకు, నీకు పో ఇటువంటి దౌర్భాగ్యుడైన కొడుకు దగ్గర ఉండడం ఎందుకు. వల్కలాచిన కుశాబళులు లేకున్నవే కట్టదుకూల సంఘం గులేలా. నార వస్త్రాలు లేవా, ఆకులు లేవా కట్టుకోవడానికి, పట్టు వస్త్రాలు ఎందుకు, మెత్తని వస్త్రాలు ఎందుకు, పాలిస్టర్ వస్తువులు ఎందుకు, రెడీమేడ్ ఎందుకు, అక్కడికెందుకు ఎక్కడెందుకు డబ్బులు కప్పు పెట్టి తగలేసి, చున్నీలు ఎందుకు, గిన్నీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వేస్ట్. ఆయన ఆకులు లేవా, అలములు లేవా, నార వస్త్రాలు లేవా. సగ భిక్షంబు పెట్టదే పుణ్యసతులు. అంతగా చచ్చే స్థితి వస్తే ముష్టెత్తుకు బతుకు పర్వాలా, అలవాటే కానీ ఆల్రెడీ ఏ పుణ్యాత్తురాలు పెట్టకుండా ఉంటుంది, ఏ మాతో పెడుతూనే ఉంటుంది. గోలడంత మంది మాత్రం ఉన్నారు, అందరూ ఏలూరు పోయామంటే ఏ శారదామాతో మరో నేరదామాతో పెడుతుంది అన్నం కాదు. తినేసి బతుకు చాలు, ఇక మిగతా వదిలి. స్వాదు జలములను ఉండవే సకల నదులు. మంచినీళ్ళు తాగాలంటే కాలవల్లో లేవా, చెరువుల్లో లేవా, నదులలో నీళ్లు ఉండవా, ఏ నదీ తీరంలోనూ ఉండవు, హాయిగపో అక్కడ మంచినీళ్ళు ఉంటాయి. ఫలరసాదుల కుదియవే పాత పములు. చెట్లు ఎన్నో పళ్ళు ఇస్తాయి, ఆ పళ్ళు తిను, చింతాకులు కోసుకో, ఏదో ఒకటి తినిపోతుంది. ధన మదాంధుల కొలువే తపస్సులకు. నీలాంటి తపస్సు చేసుకునే వాడికి ఇంకెందుకు ఈ సంసార బంధం, ఇంకెందుకు నీచులతో స్నేహం, ఇంకెందుకు మహారాజాగరాజుల దగ్గర తీరి యాచించి డబ్బు తినే కర్మం. సాధువుల్ని సేవించు చెప్పించాడు. సేవస్స సాధు పురుషాం జి కామతృష్ణాం. సాధువుల్ని సేవించు, కామములు కోరికలు విడిచిపెట్టు, తృష్ణ విడిచిపెట్టు సంసారం మీద, ఇతరుల గుణదోషాలు విడిచిపెట్టి నువ్వు చింత చేయవలసింది మాత్రం కేవలం సకల లోకేశ్వరుణ్ణి. లోకేశ్వరుడికి భయం పడు, లోకానికి భయపడం. ఎందుకు భయపడతావు? సేవా కథారసముకో నితరాం పిబత్వం. నితరాం ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యొక్క కథని సేవించు, ఆ కథనే తాగు. అమృతం తాగినట్టుగా హేమంత్ సాగర్ గారు చెబుతుంటే చెవులు వేసుకు తాగి దాన్ని సేవించడం అంటే పదే పదే గుర్తుకు తెచ్చుకో, ఇతరులకు చెప్పు. ఆ విధంగా నువ్వు ఆ కథారసం తాగి కథామృతం గ్రోలి తరింపు. ఏవం సుదోక్తి వశతోపి గృహం విహాయ యాతో వనం స్థిరమతి గత షష్టి వర్ష యుక్తో హరే అనుదినం పరితిర్యయాతో శ్రీకృష్ణమాప దశమస్య పాఠాత్. ఇలా పుత్రుడు చెప్పగా చెప్పగా ఆ అద్భుతమైన మాటలు గుండెలలో సూటిగా గుచ్చుకుపోయాయి. ఆహా, ఎంతటి బోధ చేశావు గోకర్ణ పుణ్యాత్మ. గురువు శిష్యుడా, ఏ గురువా, ఏ శిష్యుడు అది? ఇంతకాలం నేను గురువుని అనుకున్నా అంటే తండ్రిని, ఇప్పుడు ఈ గురువు శిష్యుడు అయ్యాడు, శిష్యుడు గురువు అయ్యాడు ఆయన. ఎందుకంటే చిన్నవాడైనా జ్ఞాని గురువు కదా. ఇంతవాడైనా మనకంటే ఎవడు పండితుడు, ఎవడు సరైన తత్వబోధ తెలిసిన వాడు నాడు గురువే. ఆ తండ్రి కంటే వీడు మహాపండితుడు. అందుకని నేనే గురువుని అనుకున్నాను నీకు ఇంతకాలం. నువ్వే గురువు అయ్యావు, నేను శిష్యుడి అయ్యాను. ఇదిగో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. అత్యంత భయంకరమైన కీకారణ్యమునకు వెళ్ళిపోతున్నాను నాయన, ఇక ఎవడేమైపోతే అది అనుకున్నాడు. అప్పటికతను వయసు ఎంత? గత షష్ఠి వర్ష షష్ఠి పూర్తయింది. 60 ఇయర్స్ వెళ్ళినవి షష్ఠి పూర్తయిందండి. పుష్టి పూర్తయింది, బుద్ధి మాత్రం స్థిరంగా ఉంది, జ్ఞానబుద్ధి. ఎందుకంటే వార్ధక్యంలో ఇంటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది కదా. అమ్మాయిని వెళ్దామంటే మాత్రం మా ఇల్లు అమ్మాయి బాబాయ్ 2 ఫ్లోర్స్, దాన్ని ఎక్కడ కొదుగుతాం? అందులో వార్ధక్యంలో మా ఆవిడ కాఫీ లేకపోతే నేను ఉండలేను. పొద్దుట ఎవరైనా కాఫీ పెడితే కానీ కదలలేడు ఒక ఆయన, మరి ఏం చేస్తాం? మా అబ్బాయి, మా మనవడు, మా కూతురు, వాళ్ళు ఎంత వాళ్ళైనా అనిపిస్తుంది. అదేం అనిపించలేదు ఇతనికి. అందుకే ఏం చెప్పారు, అతనికి స్థిరమతి జ్ఞానబుద్ధి పోల. వెంటనే అడవికి వెళ్ళాడు. రాత్రి దివం తేడా లేకుండా రాత్రిందివాలు రేయింగ్ గోల్డ్. శ్రీకృష్ణ మాప, శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర చదివాడు. అది కూడా ఏ స్కందం అంట? దశమస్య పాఠ. దశమస్కందం అంటే భాగవతంలో కృష్ణ చరిత్ర. అందుకని చక్కగా దశమస్కందంలో ఉన్న ఆ శ్రీకృష్ణుడి కథలు పాడుకున్నాడు, ఆడాడు, తీర్థాల కింద పాడాడు. మధ్య మధ్యలో పాటలు పాడాలంటే అసలు కృష్ణుడి చరిత్ర అంటే ఆయనకి ఎంతో ఇష్టంట. అందుకే పాడుకున్నాడు అన్నారు. ఆనందంతో కృష్ణ కృష్ణాన్ని పాడేశాడు అనమాట చక్క. అలా పాడిన వాళ్ళందరూ ధరించారు చూడండి మీరు. ఎప్పుడైనా పద్యం పద్యం కింద పాడిన వాళ్ళు ధరించారు. పద్యం వచ్చినలాగా చదువుతారు కొంతమంది ఉపన్యాసం వాళ్ళంతా. ఇదే శ్లోకం ఉందరు, ఏ ఉంటుందో అలా చదవకూడదట, పాడమన్నారు కొన్ని మధ్య మధ్యలో. అది నియమం. అందుకే జయదేవుడు కూడా ఏం చెప్పాడు, ఎది హరిస్మరణే సరసమ్మను ఎది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ మంజుతర కుంజతల కేళి సదనే మంజుతర కుంజతల కేళి సదనే ఇక విలాస రతిరపత హసిత వదనే ఇక విలాస రతిరపత హసిత వదనే నవభవత శోకత శయన సారే నవభవత శోకత శయన సారే ఇక విలాస పుచ్చే ప్రవేశ రాధే ప్రవేశ రాధే. ఆయన చెప్పాడు సరసమైన గీతములు అంటే నవరసములతో కూడిన పాటలు రాశాను, నేను పాడుకున్నాను, మీరు కూడా వినండి తరింతండి అన్నాడు. కృష్ణుడు లేరాడు. ఆ అంతరార్థాలు సారాంశం తర్వాత చెప్తుందాం. ఆయన అలా పాడాడు, తరించాడు. గీత గోవిందంలో కృష్ణ కర్ణామృతం రాశాడు, లీలాసుకుడు పాడాడు, తరించాడు. భక్త రామదాసాదులు, త్యాగరాజాదులు పాటలు పాడారు, తరించారు. ఎందరెందరో మహానుభావులు భగవంతుణ్ణి భజించారు, కీర్తించారు, చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. అందుకే ఈయన కూడా దశమస్కంధం అంత శ్లోకాలని, ఈ శ్లోకములు పాడాలి. వాల్మీకి రామాయణం ఎన్ని శ్లోకాలు రాశాడు? 24,000 శ్లోకాలు. ఎన్ని? 24. ఈ 24,000 శ్లోకాలు వాల్మీకి తదవల లవకుశులతో ఏం చేయించాడు? దానం చేయించాడు. అది మర్చిపోకూడదు. రామాయణ ప్రారంభంలోనే కుశీలవు అంటే కుశలవుడు, ఆయన పెట్టిన పేరు కుశుడు లవుడు అన్నాడు. మనం దాన్ని తిరిగేసి లవకుశులు అంటున్నాం. కానీ కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. ఎందుకంటే లవుడు ముందు పుట్టి కుశుడు తర్వాత పుట్టాడు, అందుకని కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. ఇదేంటండి ఏదో లాజిక్ అంటే, కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు, ఎందుకని చెప్పగలరా? చెప్పండి. డోర్ దగ్గర ఇద్దరు నిలబడ్డారు, ముందున్నవాడు ముందు దిగుతాడు, వెనకున్నవాడు తర్వాత దిగుతాడు. కానీ ఎక్కేటప్పుడు ఈ వెనకున్నవాడు ముందు ఎక్కాడు, వాడిని వెనక్కి గంటి ముందున్నవాడు నిలబడ్డాడు. అక్కడ అది రహస్యం. కవల పిల్లల్లో తల్లి కడుపులోకి పెద్దవాడు ప్రవేశించాక రెండో వాడు ప్రవేశిస్తాడు కదా. ఇప్పుడు ఈ రెండో వాడు పెద్దవాడికి అడ్డం పడ్డం వల్ల బయటకు వచ్చేటప్పుడు చిన్నవాడు ముందుకు వస్తున్నాడు, తర్వాత పెద్దవాడు వస్తున్నాడు. కాబట్టి పుట్టేటప్పుడు లవుడు ముందుకు వచ్చాడు, కుసుడు వెనకొచ్చాడు. అందుకని కుసుడు పెద్ద, లవుడు చిన్న. ఎప్పుడైనా కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు ఏమవుతాడు? చిన్నాడు. వెనక పుట్టినవాడు పెద్దాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి. అందుకని కుశీ లవవు అన్నాడు. అందుకని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, కుశీలవులు ఇద్దరిని కూడా, రామాయణం చదివే కావ్యం కాదు, దానం చేసేది మా పురాణములు ఇతిహాసములు, దానమే చెయ్యాలి అని వీణ ఇచ్చి, వీణ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క రాగంలో, అన్ని ఒక రాగంలో కాదు అండి, అనేక రాగాల్లో మధురం. వాళ్ళు ఎక్కడ మంద్రస్థాయి, ఎక్కడ తారాస్థాయి, ఎక్కడ మందస్థాయి పాడాలో అలా పాడారండి. మీకు కావాలంటే రామాయణం చూపిస్తాను మీరు. అందులో రామాయణం మొదలు పెట్టినప్పుడు అన్నమాట ఆశ్చర్యం, వాళ్ళు పాడితే సభలో అలా ఉండిపోయారట. ఒకసారి ఒక రోజు రాముడు పిలిపించి విన్నాడు, అక్కడి నుంచి మొదలన్నమాట. రాముడు వింటూ ఉండగా రామాయణం చదువుతూ ఉంటే, పాడుతూ ఉంటే, అక్కడి నుంచి అసలు కథ అనమాట. అయోధ్య నగరం ఉన్నది అని కథ మొదలవుతుంది మనకి రామాయణం. అసలు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి దానికి రామాయణంలో? రాముడు కొలువులో ఉండగా లవకుశుల్ని వెంటబుట్టుకు వస్తాడు రామ్ మన వాల్మీకి, వాళ్ళు వినిపిస్తారు. రాముడు ఆసనంలో కూర్చొని విన్నాడు, వినడంతో మొదలవుతుంది కథ. అక్కడి నుంచి దశరథ మహారాజు ఉన్నాడు, ఆ ఉంచుబెట్టి 1000 పుట్టారు, నీ కథ అంతా ఎండింగ్కి వచ్చి పట్టాభిషేకంతో పూర్తి చేస్తారు. వాళ్ళు పట్టాభిషేకం అయ్యాక రాముడు పొంగిపోయి వాళ్ళని సన్మానించి, మీ అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలుసు అంటే తెలియదు అన్నాడు. అయితే ఎల్లుండి మీ అమ్మ నాన్న ఎవరో తెలుస్తుంది అన్నాడు రాముడు నవ్వుతూ. ఆ ఎల్లుండే సీతాదేవి భూలోకంలోకి, భూగర్భంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలిసింది వాళ్ళిద్దరికి, మా అమ్మ నాన్న అని. ఇంత అద్భుతమైన కథ రామాయణం అంటే. వాళ్ళు పాడారు కాబట్టి మనకి నియమం ఏంటంటే, మధురంగా మనం ఇక్కడ అందరం లవకుశులు కుశులగుల్లాగానో లేదా నారదుల్లాగా అందరం పాడగలవా? ప్రయత్నం చేయాలంటే భగవంతుడి మీద భక్తితోటి. మనకి భక్తి ఉంటే గొంతుకు వాడేస్తాడండి. ఎందుకు వస్తున్నాడు? మనం మన గానం భగవంతుడికి అర్పణ చెయ్యాలి. అంతేగాని అబ్బాయి తీయని దెబ్బ అంటూ గౌరవ పాటలు పాడుకుంటుంటే చివరికి తీయని దెబ్బలు కూడా కాదు, 7 దెబ్బలు మిగులుతాయి మనకి. అంతేగాని రబ్బర్ గాజులు వేస్తాను, ఏ రబ్బర్ గాజులు వేస్తానంటే చివరికి నీ బదులు దెబ్బరు గాజులు, రబ్బరు లే దెబ్బలు అలా అవుతాయి బతులు. పవిత్రంగా హాయిగా అంటే అవి కూడా పాడుకొద్దరు కదా. ఎప్పుడు ఒకసారి ఎప్పుడు చూసినా మీ దిక్మాల పాటలు, కారులో చూస్తావి, ఇళ్లలో చూస్తావి, ఇంకో చోట చూస్తావి, వాటి మీద ప్రచారాలు, వాటి మీద గందరగోళాలు. ఒక్క గంట ఏమో దీనికి 2.5 గంటలు 2-3 గంటలు దానిక. మీరు ఇంకా నయ్యం గంటైనా కేటాయిస్తారు వాళ్ళకు, ఏ గంట కేటాయిస్తారు. అందుకే వాళ్ళకి తంట నరక లోకంలో వాళ్ళకి మంట, కుంభీపాకంలో వంట అనమాట. కాబట్టి ఈయన ఏం చేశాడు? దశమస్కంధంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర నియమబద్ధంగా పాడాడు, పొందాడు, బ్రహ్మానంద భరితుడైపోయాడు, శరీరం దగురుపొడిచింది, రోమాంచమైంది, కృష్ణ 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 వాసుదేవ పరంధామ అంటూ ఉంటే ఆ శరీరంలో ఏదో తెలియని ఆనందం ప్రవహించేసింది కండి. ఆ ఆత్మదేవుడి కథ అలా వెళ్ళిపోయింది. ఇంక తర్వాత ఈ దుందుకారుడు ఏం చేశాడు, గోకర్ణుడు ఏమయ్యాడు, వాళ్ళమ్మ చెల్లెలు కొడుకుని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటేనేగా మరి ఆవిడకి ఏమైందో తెలుసుకోవాలిగా. రేపు ఆ ప్రకారంగా మళ్ళీ మనం 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం.